पुत्रेव सविता पृथ्वी सावित्री यत्र हे वास्तत्पृथ्वी यत्र वै पृथ्वी तदग्निरिति एते द्वे योनि एकं मिथुनम्। ఇంకో జంట చెప్తున్నాడు, మొదటి జంట మనలో చాలా మంది చేసేయగలరు కొంచెం మనం జాగరూకతతో ఉంటే, మనం ఏ మాట అంటాము సరే 2 గంటల పాటు మౌనంగా ఉంటాము, మాట్లాడుకుండా ఉంటాం, ఏదో 1 గంట సేపు గాయత్రి మంత్రం జపం చేసుకుంటాము, 1 గంట గాయత్రి మంత్రం జపం చేస్తాం, ఏది అన్నారో అది చేయండి. అలాగే బయట కూడా ఓ భార్య ఓ భర్తకి పెద్ద లిస్ట్ ఇచ్చింది, మీరు అక్కడికి వెళ్తారు కదా సరే వాళ్ళు అక్కడ చెప్పేయండి ఇక్కడ చెప్పేయండి, ఎలాగో మీ స్నేహితుడితో వెళ్తున్నాడు కదా, స్నేహితుడు మోటార్ సైకిల్ మీద వచ్చాడు కదా, ఇంకొక 2 కిలోమీటర్లే కదా, అక్కడ కూడా వెళ్లి అది చెప్పేయండి ఇది చెప్పేయండి అని ఏదో పెద్ద లిస్ట్ ఇచ్చింది భార్య. చెప్తానన్నాడు. స్నేహితుడికి డౌట్ వచ్చింది, ఏమయ్యా నేను విన్నాను మీ భార్య ఏం చెప్పిందో నాకు గుర్తులేదు, నీకు గుర్తుంటుందా అని, గుర్తుండవలసిన అవసరం ఏంటుంది అన్నాడు. ఎందుకు అవసరం లేదు, మరి వచ్చాక ఎలాగో నేను చేయను కదా, అది నేను చేయనది ఎలాగో, ఇంకా గుర్తెందుకు నాకు, మరి ఏం అందా అంటానికి ఉంది మర్చిపోయానంటాను అన్నాడు. ఇంకా వింటాం ఎందుకు, అంచేత మనస్సు వాక్యకి గల సంబంధాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకున్న తర్వాత డిస్టర్బ్ చేయకమ్మా బయటకు తీసుకెళ్ళిపో. అంచేత ఆ మనస్సు వాక్యకి ఉన్నటువంటి సంబంధాన్ని అర్థం చేసుకోండి. మీరు అర్థం చేసుకున్న తర్వాత అగ్నేరేవ సవిత పృథ్వీ సావిత్రి యత్ర హే వాస్తత్ పృథ్వీ యత్ర వై పృథ్వీ తదగ్నిరితి ఏతద్వే యోని ఏకం మిథునం. ఎక్కడ అగ్ని ఉంటుందో అక్కడ పృథ్వీ ఉంటుంది, ఎక్కడ పృథ్వీ ఉంటుందో అక్కడ అగ్ని ఉంటుంది, ఈ రెండు విడదీయరానటువంటి జంటలు, ఇది అర్థం చేసుకోండి అన్నాడు. పృథ్వీ అగ్నికి సంబంధం ఏంటి, కుండలిని సాధన ప్రచండమైనటువంటి అగ్ని, అగ్ని యొక్క అపరాకాష్ఠ అన్నమాట, ఇవంతా చిన్న చిన్న అగ్నులు. ఇంకా అగ్ని యొక్క పరాకాష్ఠ కనుక మీరు వెళ్ళిపోతే పరా అగ్ని అనేటువంటి మాట వాడగలిగితే వైఖరి అగ్ని పశ్చంతి అగ్ని మధ్యమ అగ్ని పరా అగ్ని అనేటువంటి మాట వాడగలిగితే వాడగలిగితే కాదు వాడారు ఋషులు ఆ పరా అగ్నిని మనం కుండలిని సాధన అంటాం మనం. ఈ కుండలిని సాధన పాత్ర లేకుండా పృథ్వీ లేకుండా అగ్నిని మీరు పెట్టుకోండి చూస్తాను, గాలిలో ఆకాశంలో అగ్నిని పెట్టండి, అగ్గి పుల్ల గీశారు, మరి అక్కడ పృథ్వీ ఎక్కడుంది, పుల్లలో ఉంది, ఆ పుల్ల పృథ్వీయేగా, పృథ్వీ అంటే అర్థమైంది కదా, పృథ్వీ అంటే మట్టిని కాదు, అగ్ని లేనటువంటి పరిస్థితి, మరి అందులోంచి అగ్ని వస్తుంది కదా, మరి అగ్ని ఎందులో ఉంది, పృథ్వీలోనే ఉంది, విడదీయండి దాన్ని, విడదీయలేము. అంచేత మనకి భౌతిక శరీరం ఉంది కనుక, పృథ్వీ ఉంది కనుక ఖచ్చితంగా మనకేముండి ఉండాలి, కుండల్ని అగ్ని కూడా ఉంటుంది, ఆ కుండల్ని అగ్ని వైపు వెళ్లాలి అని ప్రేరణ ఇస్తూ ఉంటుంది. మొదటి ప్రేరణ ఏంటి, మనస్సులో ఏమి వస్తుందో వాక్ ఏమి వస్తుందో అదే ఆచరణ చేయండి. రెండో మిథనం ఇచ్చేటటువంటి ప్రేరణ ఏంటి, మన పృథ్వీలో ఉన్నటువంటి నిబిడీకృతమైనటువంటి నిద్రాణమైనటువంటి ఆ అగ్నిని లేపండి. అగ్నిని ఎలా లేపుతాం, జాగ్రత్తగా మీరు అర్థం చేసుకుంటే చాలా సులభం అగ్నిని లేపటం, చాలా సులభం. దానికే మనం ఇచ్చినటువంటి పేరు నిరంతర గురు సాన్నిధ్య అనుభూతి శిబిరం. కట్టె ఉంది ఇక్కడ, సమిధ ఉంది, దాంట్లో అగ్ని రావాలి, ఏం చేస్తారు మీరు, అగ్ని ఉన్న చోట పడేస్తారు అంతేగా, మీరు చేయాల్సిందేం లేదు, ఆ కట్టెని పృథ్వీని దాని లోపల ఉన్నటువంటి అగ్ని బయటకి రావాలి అంటే మీరేం చేస్తారు, దాన్ని తీసుకెళ్లి ప్రజ్వరిల్లినటువంటి అగ్నిలో పడేస్తారు. మీ యొక్క కుండల్ని జాగరణ అవ్వాలి, ఏం చేయాలి, కుండల్ని జాగరణ అయినటువంటి వాళ్లలో కలిసిపోండి మీరు, నిరంతర గురు సాన్నిధ్య అనుభూతి శిబిరం. ఈ శరీరం నాది కాదు, గురువుకి ఇచ్చేశాను, చివరికి ఆ గురువే నా ద్వారా పనిచేస్తున్నాడు. ఏ అద్భుతమైనటువంటి సాధకుడైనా, నిష్ణాతుడైనటువంటి సాధకుడు చెప్పే మాట ఇదే. నేనేం చేస్తున్నాను, నా బాస్ చేస్తున్నాడు అంటారు. గురువు గారికి మూడు వస్తే, మూడు రాలేదనుకోండి, మా గురుదేవులు ఇలా అన్నారు. అది మూడు ప్రశ్నే. గురుదేవులు అంటారు, బాస్ అంటాడు. కాని బాస్ అన్నా గురుదేవులన్నా నేను చేయటం లేదు, ఇది నా ద్వారా ఆ గురువుల యొక్క శక్తి చేస్తుంది. మనం ఎలా మారాలని మనం కోరుకుంటున్నాం, పార్ట్ టైం గా కనీసం మీరు అట్యూన్ చేసుకోగలగటం. నేను చాలా మంది భగవద్భక్తుల్ని చూశాను. నేను అగరుత్తి వెలిగిస్తారు, మూడు సార్లు గాయత్రి మంత్రం చేస్తారు, అగరుత్తి ఆర్పిస్తారు, మళ్ళీ రెండో రోజు అదే అగరుత్తి. అంటే ఒకే అగరుత్తి వాళ్ళు మూడు రోజులు నాలుగు రోజులు ఉపయోగించుకోగలరు. వాళ్ళు అద్భుతమైనటువంటి సాధకులు. ఇందువల్ల అలా జరుగుతోంది. అది ఆ సాధన పార్ట్ టైం సాధన. పార్ట్ టైం సాధనలాగే మీరు చేయండి నిరంతరం ఆ కుండలి జాగరణలో. అది నేను తప్పుగా చెప్పటంలే, మీకు ప్రాక్టికల్ ఆస్పెక్ట్ గా చెప్తున్నాను. నిరంతరం మండలేకపోతే మీరు ఓ రెండు గంటలు మండండి, గురువు గారికి శరీరం ఇచ్చేయండి, తర్వాత బయటకు వచ్చేయండి, కాస్త నీళ్లు జల్లుకోండి. ఆ నీళ్లు ఎలా జల్లుకుంటాం మనం? ఓం శాంతి 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 శాంతి, మంట మండిపోయింది. ఎక్కిన తర్వాత ఓం జో శాంతి అంతరిక్షం శాంతి పృథ్వీ శాంతి రాప. కానీ పాయింట్ అర్థమైంది కదా, విడదీయలేం మనం కుండలిని పృథ్వీని. ఆ విడదీయరాని సంబంధం మీలో కూడా కుండలిని జాగరణ జరగాలి అంటే మీ అంతటి మీరు జాగరణ జరగదు. ఎక్కడి నుంచో అగ్నిని తీసుకురావాలి మీరు. ఆ అగ్నిని మీ శరీరంలో స్థాపించుకోవాలి. దానినే మనం పంచకోశ సాధన గురించి తర్వాత రెండు మూడు రోజుల్లో మనం చదువుకోబోతున్నాం. దాంట్లో అగ్ని దీక్ష అంటాం గురువు గారు దాన్ని. సమిత్ పాణి అయి వెళ్తారే ఇందాక మైత్రేయుడు కూడా ఆ అగ్ని దీక్ష గురించి, నేను ఇలాగున్నాను, నేను కూడా మీలాగా మీలో వెలుగుతోన్నటువంటి ప్రజ్వరిల్లుతోన్నటువంటి ఆ మహాజ్వాల కుండలిని జ్వాలగా మారిపోవాలి అనేటటువంటి ఆర్తిని మనం చూపిస్తాం అక్కడ సింబాలిక్ గా. అది రెండో మిథునం. అంటే ఇదేంటన్నమాట, ఏదంట మనం అక్కడ చదువుకున్నది, మొదట చదువుకున్నది ఏంటి, ఆద్యశక్తే సావిత్రి. మరి ఇదంటే ఏంటి, వేదమాత కుండలిని. అంచేత ఆ మిథునాలు మళ్ళీ అవే అవే వస్తూ ఉంటాయి. ఆ ఋషులు ఆ దేశకాల పరిస్థితులు బట్టి ఎవరు ఏం చెప్పారో దాన్ని బట్టి పేర్లు మారుతూ ఉంటాయి అంతే. కానీ ఆ సాధనాత్మకమైనటువంటి శక్తి, ఆ సాధనాత్మకమైనటువంటి ఓరియంటేషన్ మాత్రం మారదు. మూడోదంట చూడండి, వాయురేవ సవిత అంతరిక్షం సావిత్రి, ఎత్ర హేవ వాయు స్తం అంతరిక్షం, ఎత్రవా అంతరిక్షం తద్వాయురితి ఏతే ద్వే యోని ఏకం మిథునం. వాయు ఎక్కడుందో అక్కడ ఆకాశం ఉంది, ఆకాశం ఎక్కడుందో అక్కడ వాయు ఉంది. ఈ జంటని విడదీయలేము. ఆకాశము అంటే శబ్దము, వాయువు అంటే స్పర్శ. వాయు యొక్క లక్షణం స్పర్శ కదా. అంచేత శబ్దాన్ని కనుక మీరు ఉచ్చారణ చేస్తే అంతరిక్షంలో ఆకాశం యొక్క గుణం ఏంటి, శబ్దము. శబ్దం ఎప్పుడైతే ఉచ్చారణ చేస్తే ఏం రావాలి మరి, వాయువు దాన్ని జంటవుతే స్పర్శ రావాలి. అంచేత గాయత్రి మంత్రోచ్చారణ చేస్తే ఏం రావాలి మీకు, గాయత్రి స్పర్శ రావాలి. గాయత్రి స్పర్శ రావటం అంటే అనుగ్రహం, అది అంత గ్యారంటీ. అది మీరు ఉచ్చారణ చేసిన ప్రతి గాయత్రి మంత్రము ఆ స్పర్శ మీకు ఇస్తోంది. మనం ఎంతలా రాటు తేలిపోయాము అంటే ఆ స్పర్శని పట్టుకోలేకపోతున్నాం. అంచేత 1000 సార్లు చేయి రోజుకి, 2000 సార్లు చేయి, 3000 సార్లు చేయి అంటాం. ఎందుకు అంటే అంత దెబ్బలు పడితే అప్పుడు ఏదో కాస్త ఆ స్పర్శ అర్థమవుతుంది మనకి. లేకపోతే అంత డెలికేట్ స్పర్శ అది, ఆ తల్లి యొక్క స్పర్శ, ఆ మంత్రం యొక్క స్పర్శ. ఈ జంటను విడదీయలేం. విడదీయలేం అంటంలో ఋషులు మీకు గ్యారంటీ ఏమిస్తున్నారు, మీరు ఒక్కసారైనా గాయత్రి మంత్రం చేసుకోండి, అంత పరిమాణంలో స్పర్శ గ్యారంటీ, తప్పించుకోలేము. అది నువ్వు మాత్రం గ్యారంటీగా తప్పించుకోలేవు. మరి రోజుకి 10 సార్లు చేస్తే 10 ఇంద్రియాలకి వెళ్తుంది, 100 సార్లు చేస్తే షట్చక్రాలకి వెళ్తుంది, 1000 సార్లు చేస్తే సహస్రనామం వరకు స్పర్శ వెళ్తుంది. మీకు ఎంత పరిమాణంలో ఆ స్పర్శ కావాలో ఆ సంఖ్యలో జపం చేసుకోండి. తర్వాత చంద్రమ ఆదిత్య ఏవ సవితా ద్వౌ సావిత్రి ఎత్ర హేవాదిత్య తద్వాయు తత్ ద్యౌ ఎత్ర వై ద్యౌ స్తదాదిత్య ఇతి ఏతద్వేయోని ఏకం మిథునం. అద్భుతమైనటువంటి జంట మీరు అర్థం చేసుకోగలిగితే ఆదిత్యుడే సవిత, అందులో డౌటే లేదు కదా. మనకి ఆకాశంలో కనిపిస్తున్నటువంటి ఆ సూర్యమండలమే సవిత. అందుకే గాయత్రి మంత్రంలో ఉన్నటువంటి చాలా తమాషా. సాధారణంగా సంవత్సరాలు తరబడి ఒక మంత్రోపాసన చేస్తే అప్పుడు కానీ ఆ మంత్రాది దేవత ప్రత్యక్షం కాదు, కానీ గాయత్రి మంత్రాది దేవత మీరు మంత్రం చేయకపోయినా ప్రత్యక్షం అవుతున్నాడు. గాయత్రి మంత్రంలో ఉన్నటువంటి గొప్పతనం అది. సూర్యుడు ఎప్పుడు ఆకాశంలో ఉంటాడుగా, ఎంత మీరు అదృష్టవంతులు చూసుకోండి. గాయత్రి మంత్రోచ్చారణ చేసిన వాడికి అసలు తక్షణమే ఆ అధిదేవత ప్రత్యక్షం. ఉపయోగించుకోవడం జాత కావటంలే, ఎలా ఉపయోగించుకోవడం జాత కావటంలే అది కూడా చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మన ఋషులు చెప్పినటువంటి కథల్ని కథలు అనుకోకండి, అద్భుతమైనటువంటి ప్రాక్టికల్ సైకలాజికల్ ఇన్స్ట్రక్షన్స్. మానవీయ మనోవిజ్ఞానాన్ని వాళ్లు మధించినంతగా ఎవరూ మధించలేదు. ఇద్దరు స్నేహితులు తపస్సు మొదలెట్టారు, ప్రత్యక్ష అయ్యాడు విష్ణువు. ఎదురెదురుగా కూర్చుని తపస్సు చేసుకుంటున్నారు కదా, విష్ణు వీపు ఏమో అది ఎటు వైపు ఉంది, విష్ణు వీణ్ణి చూస్తున్నాడు. వత్సాలెమ్ము కోరుకో, వరాన్ని కోరుకో అన్నాడు. అడగబోయాడు వీడు, వెనక అతను స్నేహితుడు ఉన్నాడు, మరి వాడికో అన్నాడు. బ్రహ్మానంద పడిపోయాడు. అసలు ఇలాంటి స్నేహం కూడా ఉందా? సరే నీకు దర్శనం ఇచ్చాను కదా, తర్వాత వాడికి ఇస్తానన్నాడు. అయితే ఓ పంచాయతీ స్వామి వాడు ఏం కోరుకుంటాడో దానికి రెట్టింపు నాకివ్వండి అన్నాడు. సరేనే పోనీనే, అడగటంలో కొంచెం ఎక్కువ అడిగినా ముందు స్నేహితుడికి ఛాన్స్ ఇచ్చాడు కదా అని విష్ణు ఆనందించాడు. నిజంగా దైవత్వం అంటే ఇదని, దేవస్య ధీమహి అనేది గాయత్రి మంత్రం వాడికి అర్థమైంది అనుకున్నాడు. అటు వెళ్లాడు. సరే వాణ్ణి ఇదే ప్రశ్న ఇచ్చాడు. వాడేం చెప్పాడు, ఏం లేదయ్యా నువ్వేం అడిగావో దానికి రెట్టింపు ఇమ్మన్నాడు అన్నాడు. ఇప్పుడు వీడికి ప్రాబ్లం వచ్చింది. చాలా సీరియస్ గా ఆలోచించి నాకు ఒక కన్ను తీసేయండి అన్నాడు. ఎందుకు? దేవుడు ప్రత్యక్షమైనా మన మానసిక స్థితి కరెక్ట్ గా లేకపోతే ఇలాంటి వరాలే కోరుకుంటాం. ఇంతకంటే పెద్ద వరాలు మీరు కోరుకోలేరు. నిజంగా ఇప్పుడు దేవుడు ప్రత్యక్షం అవుతే ఏం కోరుకుంటారు చెప్పండి మీరు? బ్లాంక్. కనీసం నేను బ్లాంక్. డైరెక్ట్ గా గాయత్రి మాత ఇక్కడ ప్రత్యక్షం అయిపోతే ఏం అడగాలో నాకు మాత్రం తెలియదు. ప్లాన్ వేసుకుని నువ్వు తర్వాత రాత్రి నేను ముందు మా ఫ్రెండ్స్ తో డిస్కస్ చేసుకుని ఇలా గాయత్రి మాత అది వద్దు. అది ఇక్కడ చెప్తున్నటువంటిది ప్రత్యక్ష సాక్షిగా డైరెక్ట్ ఆ గాయత్రి మంత్రాది దేవత మీకు ప్రత్యక్షం అయితే కూడా ఉపయోగించుకోలేనటువంటి మీళ్లు ఇంకా ఏ ఆధ్యాత్మిక సాధనకి పనికొస్తారు? అంతరిక్షంలో ఉన్నటువంటి సూర్యుడు, సూర్యుడే అంతరిక్షము. అంటే అర్థం ఏంటి? అంతరిక్షం అంటే లోపల ఉన్నటువంటి ఆకాశం. బయట ఆ సూర్యుడు ఉన్నాడు అంటే అర్థం ఏంటి? లోపల కూడా ఓ సూర్యుడు ఉన్నాడు, ఆత్మ ఉంది. బయట ఆకాశం ఉన్నట్టే లోపల ఆకాశం ఉంది. అక్కడ కనుక మన దృష్టిని సారిస్తే బయట ఖచ్చితంగా ప్రజ్వరిల్లుతో ఉన్నటువంటి ఈ మండలం మనకు కనిపించినప్పుడు ఖచ్చితంగా మనలో ఉన్నటువంటి ఆ మండలం కూడా తక్షణమే కనిపించాలి కదా. మళ్ళీ ఎప్పుడో కనిపించటం ఏంటి? కానీ ఎక్కడ అడ్డుకుంటున్నాం మనం? భర్గ కళ్ళకి కావలసినటువంటి భర్గ ఇవ్వటం లేదు. ప్రస్తుతం కళజుడు ఉన్నవాళ్లు ఆ విధంగా నెగిటివ్ మార్కులు వస్తాయేమో, అసలే వీక్ ఐజ్. కానీ ఒక ప్లస్ పాయింట్ ఉంది, ఎక్కువ దూరం మనం అటు చూడలేం కదా. భగవంతుడు చాలా దగ్గరగా ఉన్నవాడు అని కదా మనం చెప్పుకున్నది. చాలా దగ్గరగా ఉన్నవాడికి కళ్ళజోడు లేకపోయినా కనిపిస్తాడు, అంచేత కళ్ళజోడు ఉన్నవాళ్ళకి ప్లస్ పాయింట్. ఇందుకు ఈ లాజిక్ అంటే నాకు కళ్ళజోడు ఉంది కనుక, అంతే తప్ప అది ఉపనిషత్తులు చెప్పింది అని మాత్రం మీరు అనుకోకండి. అంతరిక్షంలో ఉన్నటువంటి సూర్యుడు అంతరిక్షము రెండింటినీ వేరు చేయలేము. దాని తర్వాత చంద్రమా ఏవ సవిత నక్షత్రాణాం సావిత్రి ఎత్ర హేవ చంద్రమాత్ర తన్నక్షత్రాణి ఎత్రవే నక్షత్రాణి తచ్చంద్రమా ఇది ఏతద్వేయోని ఏకం మిథునం. ఇక్కడ కొంచెం గందరగోళం ఉంటుంది. ఇక్కడ నుంచి మనకి కొంచెం అవగాహన శక్తి లోపిస్తుంది. చంద్రుడే నక్షత్రాలు, నక్షత్రాలే చంద్రుడు. 27 నక్షత్రాల గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం. సంపూర్ణ మానవ జాతి ఆ 27 నక్షత్రాలలో చంద్రుడు ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ప్రవేశిస్తాడో దానికి తగినటువంటి ప్రచోదనలో ఆలోచనలు పొందుతుంది అని జ్యోతిషాస్త్రం చెబుతుంది. దాని గురించి మనం ఇప్పుడు పెద్ద అవగాహన చేసుకోలేం కాని బాహ్య జగత్తులో చంద్రుడున్నట్టే అంతర్జగత్తులో కూడా చంద్రుడున్నాడు. బాహ్య జగత్తులో 27 నక్షత్రాలున్నట్టే అంతర్జగత్తులో కూడా మన శరీరంలో కూడా 27 నక్షత్రాలున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి చంద్రుణ్ణి నక్షత్రాలని మీరు ఖచ్చితంగా కంట్రోల్ చేయగలరు. బాహ్య జగత్తులో ఉన్నటువంటి చంద్రుణ్ణి నక్షత్రాన్ని మీరు కంట్రోల్ చేయలేరు, కానీ ఇక్కడున్నటువంటి చంద్రుణ్ణి నక్షత్రాన్ని శరీరంలో ఉన్నటువంటి కంట్రోల్ చేయగలరు. కంట్రోల్ చేయగలిగితే దశ మార్చేయొచ్చు. చంద్రుడు వల్లే, చంద్రుడు నక్షత్రాలకి మధ్య ఉన్నటువంటి సంబంధం వల్లే దశ మారుతుంది, దశ వస్తుంది. ఆ దశని ఎప్పుడు కావాలంటే అప్పుడు గురువు మార్చివేయగలడు కనుక మనకి జ్యోతిషాస్త్రం మీద గ్రహాల యొక్క ప్రభావం నుంచి మనం బయటపడి ఏ గ్రహం యొక్క ప్రభావానికి లోనవుతాం? అనుగ్రహానికి లోనవుతాం. గ్రహాల ఫలితం ఇంకా ఉండదు. అందువల్ల జ్యోతిషాస్త్రము కాని గ్రహాల యొక్క ఫలితము కాని గాయత్రి మంత్ర సాధకుల మీద గ్యారంటీగా ఉండదు. అహోధ సవిత రాత్రి సావిత్రి ఎత్రహేవా తద్రాత్రి ఎత్రైవే రాత్రి తదహరతి ఏతద్వే యోని ఏకం మిథునం. పగలు సవిత, రాత్రి సావిత్రి. ఎక్కడ దినమున్నదో అక్కడ రాత్రి ఉన్నది, ఎక్కడ రాత్రి ఉన్నదో అక్కడ పగలు ఉన్నది, ఎక్కడ కుడి శ్వాస ఉన్నదో అక్కడ ఎడమ శ్వాస ఉన్నది, ఎక్కడ ఎడమ శ్వాస ఉన్నదో అక్కడ కుడి శ్వాస ఉన్నది. కుడి ఎడమ శ్వాస లేకపోతే మనమే లేము. అంచేత ఈ జంటను మనం విడదీయలేము. కుడి శ్వాస, ఎడమ శ్వాస, ఇడానాడి, పింగళానాడి, ఈడా పింగళానాడుల యొక్క విజ్ఞానాన్ని తెలుసుకోవాలి అనేటటువంటిది ఈ జంట చెప్తుంది. మరి ఈ జంట 24 గాయత్రి శక్తిధారలలో ఏ శక్తిధారలకు సంబంధించింది? ఇడ, పింగళ, దేవమాత, ప్రాణాగ్ని. దాని గురించి మనం చర్చించుకున్నాం. ఉష్ణమేవ ససీత, ఉష్ణమేవ సవిత, శీతం సావిత్రి, ఎత్రహే ఉష్ణం తత్ర శీతం, ఎత్రవై శీతం తదుష్ణమితి ఏతద్వే యోని ఏకం మిథునం. ఎక్కడ వేడి ఉన్నదో అక్కడ చల్ల ఉన్నది, ఎక్కడ చల్లతనం ఉన్నదో అక్కడ వేడి ఉన్నది. ఐస్ తిన్నారు, వేడి చేస్తుంది. వేడిగా ఉంది అన్నారు, జలుబు చేస్తుంది. వేడి చేస్తే జలుబు చేస్తుంది కదా. ఇది ఉపనిషత్తులో లేదు, మనకు అర్థం అవటానికి చెప్పాను నేను. కానీ వేడి చల్లదనం స్పర్శకి సంబంధించినటువంటి సాధనలు, స్పర్శకి సంబంధించినటువంటి సాధనలు. మనము ఆ 24 గాయత్రి శక్తిధారలలో ఎక్కడ చదువుతాం అన్నది మీకు హోంవర్క్. ఎందుకు మీకు హోంవర్క్ అంటే నాకు తెలియదు కనుక ఈ క్షణంలో నా బుర్రకి తట్టలేదు. మీకేమైనా తడుతుందేమో ఆలోచించి ఈ జంటని ఆ 24 గాయత్రి శక్తిలో పెట్టండి. ఇప్పుడు ఆలోచించకండి, ఇది పూర్తయిపోనివ్వండి. అభ్రమేవ సవిత వర్షం సావిత్రి ఎత్రహేవాభ్రం తద్వర్షంత తత్రవై వర్షం తతభ్రమితి ఏతే ద్వే యోని ఏకం మిథునం. మేఘములు సవిత, వర్షము సావిత్రి. ఎక్కడ మేఘములు ఉన్నవో అక్కడ వర్షము ఉన్నది, ఎక్కడ వర్షమున్నదో అక్కడ మేఘములు ఉన్నవి. యజ్ఞ విద్యా రహస్యం చెప్తున్నాడు ఇక్కడ. యజ్ఞం చేస్తున్నప్పుడు మేఘాలు ఏర్పడతాయి, పొగ ఏర్పడుతుంది కదా. ఆ మేఘాలను వర్షింప చేసుకోగలిగితే మీరు యజ్ఞం యొక్క ఫలితాన్ని తక్షణమే పొందవచ్చు. తక్షణమే అంటే నేను తెలిసి ఆ మాట వాడుతున్నాను. ద్రుపదుడు, మహాభారతంలో ద్రుపదుడు ద్రోణుణ్ణి అవమానిస్తాడు. తర్వాత ద్రోణుడి యొక్క శిష్యుడి చేతిలో ఓడిపోతాడు. ద్రోణుణ్ణి చంపేటటువంటి కొడుకు కూతురు కావాలి. ఎలా వస్తుంది? మేఘాలు, ఆ మేఘాలు వర్షింపజేయటం. యాజ అనేటటువంటి ఒక ఋషి ఆశ్రమానికి వెళ్తారు. యాజ అంటే యజ్ఞం అని, యాజ అనుయాజ అని. అంచేత యాజ అనేటటువంటి ఒక ఋషి ఆశ్రమానికి వెళ్తే వాడు గ్యారంటీ ఇస్తాడు, అంతేనా వచ్చి ద్రోణుని చంపేటటువంటి కొడుకేనా, డన్ అన్నాడు. డన్ అంటే ఉత్తనే డన్ కాదుగా, యజ్ఞం మొదలెట్టాడు. మొదలెట్టి ఆహుతులు వేస్తూ 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 ఉంటే మొత్తము సుసజ్జితమైనటువంటి అస్త్రశస్త్రాలతో సుసజ్జితుడైనటువంటి దృష్టద్యుమ్నుడు బయటకు వస్తాడు, యజ్ఞకుండల నుంచి బయటకు వస్తాడు. ఇప్పుడూ జరుగుతున్నది, అసంభవం కాదు. మనం ఆ స్థాయికి ఎదగగలగాలి, ఆ మానసిక స్థితి తెచ్చుకోగలది. కష్టం కాదు అది. అగ్గిపుల్ల గీస్తే అగ్గి నిప్పు రావటంలే, టార్చ్ లైట్ వేస్తే వెలుతురు రావటంలే. ఆ టెక్నాలజీ తెలియాలి యజ్ఞంలో. దానికోసమే 3-3 గంటలు మిమ్మల్ని యజ్ఞం చేయమంటున్నా. ఆ టెక్నాలజీ పట్టుకోవడానికి కావలసినటువంటి మానసిక స్థితి ఏర్పరచుకోవడానికి. ఆ మానసిక స్థితిలో కూడా మళ్ళా మనం ఏం పిచ్చి పని చేసేస్తాము? మనిషిని నమ్మలేం ఎప్పుడు, వాడు ఏ క్షణంలో ఏం పిచ్చెక్కుతుందో వాడికి. అంచేత మనం ఏం చేస్తున్నాం? మన్మనాభవం అనుభక్తు మధ్యాజీమాం నమస్కరు మామే వైశ్యసి సత్యంతే ప్రతిజానే ప్రియోసిని. అదేటటువంటి మేఘాలు తయారు చేస్తున్నాం. నేనేమీ చేసుకోవటంలే, నీకు నేను నా మనస్సుని నా ఆచరణలు అన్నిటినీ నేను వదిలేస్తున్నాను. తర్వాత ఏం చెప్తున్నావు? సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ అన్నటువంటి ఆ జగద్గురువుకి ఈ మేఘ నివారణ, ఈ మేఘ నివారణ కాదు, ఈ మేఘాలను తయారు చేయటం, తయారు చేసేట దాన్ని వర్షింపజేసేటువంటి బాధ్యత అప్పచెప్తున్నాం మనం. ఆ గాయత్రి మంత్రమే చేస్తున్నాం కదా. ఆ గాయత్రి మంత్రంతో పాటు ఇంకోటి ఏం కలిపాం మనం? గురువుల మంత్రం కలిపాం. దత్తాత్రేయ గాయత్రి, గాయత్రి శాయ ధీమహి తన్నో గురువు ప్రచోదయాత్ అని గురు గాయత్రి కలిపాం. దాని తర్వాత గురువు మాలా మంత్రం కలిపాం. గురువుకి అప్పచెప్తాం మనం. మనం వర్షించటం అది చేస్తే ఏదో పిచ్చి పని చేసేస్తాం మనం. మొత్తం అంతా చేసి చివరికి తప్పు అవుతుంది. అంచేత ఆ అద్భుతమైనటువంటి ఇక్కడ మనం చేస్తున్నటువంటి ప్రయోగమే ఈ మిథునం. ఇక్కడ ఏంటా మిథునం? అది మేఘములు వర్షము. మేఘములు అంటే ఈ మేఘాలనే కాదు, ఎక్కడ కాన్సన్ట్రేటెడ్ థాట్ ఉంటుందో అది ఖచ్చితంగా వర్షిస్తుంది. తపస్సు అంటే అదే. ఆలోచనలన్నింటినీ కూడా మీరు ఒక చోట క్రోడీకరించగలిగితే, దాని సాంద్రత పెంచగలిగితే, సైంటిఫిక్ లాంగ్వేజ్ లో దాన్ని డెన్సిటీ మనం పెంచుకోగలిగితే, ఖచ్చితంగా అది ఆటోమేటిక్ గా వర్షిస్తుంది. మీరేం ప్రయత్నం చేయక్కర్లే, వర్షం దానంటే అదే జరుగుతుంది. ప్రతిరోజు పొద్దున్న 3 గంటలు, సాయంత్రం 3 గంటలు గాయత్రి మంత్రంతో మనం ఇక్కడ చేస్తున్నటువంటి ఆ యజ్ఞము ఖచ్చితంగా అతి త్వరలో వర్షిస్తుంది. వర్షించేస్తోందేమో అది. లేకపోతే ఈ గాయత్రి ఉపనిషత్స్ లో ఈ గాయత్రి విద్య గురించి మనం ఇక్కడ కూర్చుని ఎందుకు మాట్లాడుకుంటాం? వర్షం స్టార్ట్ అయిపోయిందేమో. తర్వాత విద్యుదేవ సవిత స్తన్న ఇత్నుః సావిత్రి యత్ర హేన విద్యుత్ స్తన్న ఇత్నుః యత్ర వై స్తన్న ఇత్నుః తద్విదిచ్చేతి ఏతద్వే యోని ఏకం మిథునం. విద్యుత్తు సవిత మెరుపు సావిత్రి, ఎక్కడ విద్యుత్ ఉన్నదో అక్కడ మెరుపు ఉన్నది, ఎక్కడ మెరుపు ఉన్నదో అక్కడ విద్యుత్ ఉన్నది. విద్యుత్కి మెరుపుకి ఉన్నటువంటి సంబంధం, స్టాటిక్ కైనెటిక్. ప్రాణయేవ సవిత అన్నం సావిత్రి యజ్ఞహేవ ప్రాణం స్తదన్నం యత్రవా అన్నం తత్ ప్రాణ ఇతి ఏతద్వే యోని ఏకం మిథునం. ప్రాణము సవిత, అన్నము సావిత్రి, ఎక్కడ ప్రాణమున్నదో అక్కడ అన్నమున్నది, ఎక్కడ అన్నమున్నదో అక్కడ ప్రాణమున్నది. వేదాయేవ సవిత ఛందాంసి సావిత్రి యత్ర ఏవ వేద తత్ర ఛందాంసి యత్ర వై ఛందాంసి తత్ర వేద ఇతి ఏతద్వే యోని ఏకం మిథునం. వేదములు సవిత, ఛందస్సు సావిత్రి, ఎక్కడ వేదములు ఉన్నావో అక్కడ ఛందములున్నవి, ఎక్కడ ఛందములున్నావో అక్కడ వేదములు ఉన్నవి. వేదాలకి ఛందస్సుకి ఉన్నటువంటి సంబంధం. యజ్ఞ ఏవ సవిత దక్షిణ సావిత్రి యజ్ఞహేవ యజ్ఞస్తద్ దక్షిణా తత్రవై దక్షిణా తదజ్ఞం ఇతి ద్వే యోని ఏకం మిథునం. యజ్ఞము సవిత, దక్షిణ సావిత్రి. ఎక్కడ యజ్ఞము ఉంటుందో అక్కడ దక్షిణ ఉంటుంది, ఎక్కడ దక్షిణ ఉంటుందో అక్కడ యజ్ఞం ఉంటుంది. యజ్ఞానికి దక్షిణానికి దక్షిణకి సంబంధం. మనం మర్చిపోయాం దక్షిణ ఇవ్వమంటే మనకున్నటువంటి బ్రెయిన్ ఎంత, దక్షిణ ఎంత ఇస్తాం? 5 పైసలు 10 పైసలు. నవగ్రహ దానం ఓ చోట ఇవ్వాల్సి వచ్చింది, నేనే ఇవ్వాల్సి వచ్చింది. సరే ఆ పురోహితుడు ఎవడో అక్కడ ఇది 2 ఏదో 10 షేర్లు బియ్యం, 20 షేర్లు మినువులు, ఏదో పెద్ద పెద్ద క్వాంటిటీసే, 5 షేర్లు 6 షేర్లు అలాంటివి తీసుకొచ్చి ఈ గ్రహాలకి ఇది ఇవి ఇవ్వాలి కదా, మీరు దానం ఇచ్చేయండి అన్నాడు. సరే అవంతా మూట కట్టుకుని నేను మొయలైనగా అవంతాను మళ్ళా రిక్షాలో వేసుకుని అవి తీసుకునేటటువంటి బ్రాహ్మణుల దగ్గరికి వెళ్లాను. నేను వెళ్లిన తర్వాత దక్షిణ ఇవ్వాలిగా, దానం తీసుకున్న తర్వాత ఎంత దక్షిణ ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి, ఎంత ఇచ్చి ఉంటాను? బ్రాహ్మణుడికి దక్షిణ ఇవ్వాలి. బియ్యం ఇచ్చాను నేను ఆ బ్రాహ్మణులకి, మినువులు ఇచ్చాను, నువ్వులు ఇచ్చాను, ఎంత ఇస్తాం సాధారణంగా? చిల్లరేం లేదా అని అడిగారు నన్ను. నాతో పాటు వచ్చినటువంటి ఒక మహా ఆదర్శవంతుడైనటువంటి వ్యక్తి, నిజంగా ఆదర్శప్రాయుడే. కాని మనకి దక్షిణ యొక్క ఆదర్శం అంతే, 1.25 రూపాయ నార్త్ ఇండియాలో. 1.25 రూపాయ అంటే తెలుగులో రూపాయి బాగా దక్షిణ. వాడేం చేయబోతున్నాడు, నీ యొక్క 9 గ్రహాల యొక్క భారాన్ని, నువ్వు మొయలైనటువంటి భారాన్ని అతను స్వీకరిస్తున్నాడు. దక్షిణ అంతే అంతే కదా దానం. వాడికి ఎంత ఇవ్వాలి? ఓ యాంజియోగ్రామ్ చేస్తే 12,000 ఇచ్చాను నేను, 5 నిమిషాలు అలా ట్యూబ్ తోసాడంతే 12,000. ఇంత చేస్తే ఏం లేదు పో అన్నాడు. నేను భలే అనుకున్నా ఇంత ఈజీగా 12,000 వస్తుందంటే అనవసరంగా నేను నెలలు తరబడి పాఠాలు చెప్తున్నాను. నేను మరి నీ 9 గ్రహాల యొక్క బాధ్యతను స్వీకరించిన వాడికి మీరు 1,000 ఇస్తే అవుతుంది? ఆ భావన అర్థం అవటంలే. ఆ భావన ఇక్కడ అర్థం చేసుకోండి. యజ్ఞము సవిత, దక్షిణ సావిత్రి. ఎక్కడ యజ్ఞం ఉంటుందో అక్కడ దక్షిణ ఉంటుంది, ఎక్కడ దక్షిణ ఉంటుందో అక్కడ యజ్ఞం ఉంటుంది. ఏతద్దస్మిన్ తద్విద్వాంసాం, ఏతద్దస్మై తద్విద్వాంసం ఉపకారి మాసన సస్తు బ్రహ్మచారి తే సంస్థిత ఇది. ఈ 12 జంటలు ఎప్పుడైతే విన్నాడో తల తిరిగింది గిర్రని. ఓ మహారాజా అన్నాడు, గురువు అల్లే నువ్వు నిజంగా పండితుడే, పూర్తిగా నాకు అర్థమైపోయింది బాబు, ఇంకా నన్ను వదిలే అన్నాడు. మిమ్మల్ని నేను 5 నిమిషాలు వదిలేస్తాను, కానీ గాయత్రి ఉపనిషత్ పూర్తి అవ్వలేదు. కాని అతను ఏం చెప్పాడు అంటే, ఈ బ్రహ్మచారి మైత్రేయుడైనటువంటి నేను మీ దగ్గరికి వచ్చి మీరు పరోపకారి దానగుణముతో చెప్పినటువంటి, దయాహృదయంతో చెప్పినటువంటి సావిత్రి యొక్క జంటలు నాకు అర్థమయ్యాయి, ఈ గాయత్రి శక్తిని నేను అర్థం చేసుకున్నాను అన్నాడు. అక్కడ ఆపుదాం గాయత్రి ఉపనిషత్తు. ఓ 5 నిమిషాలు అయ్యాక స్మాల్ డోస్ ఇస్తాను నేను, పావుతకు 9 ఆపేద్దాం. స్వస్తి. తనకి లైట్ ఎక్కువ కావాలి, అక్కడ లైట్ తీశారు.
గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం యత్ పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. ఆయాతు వరదా దేవీ అక్షరే బ్రహ్మవాదిని గాయత్రీం ఛందసా మాతా బ్రహ్మయోనిర్నమోస్తుతే. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్.
ఇక్కడ మన దత్తాత్రేయుడు ఉంటే అలాగే విప్పుతావా?